వాక్యంలోనికి వెళ్దామండి. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వచన భాగాన్ని చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 15వచనాన్ని చదువుతా ఉన్నానండి. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్ను నేను వ్యయపరచుకుందును. మరొక మరి చదువుకుందామండి. కాబట్టి నాకు కలిగిన యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును వ్యయపరచుకుందును. ప్రార్థన చేసుకుందామండి. ప్రభు, ఈ మాటలోను పరిశుద్ధ ఆత్మదేవుని విడికిల్లో దీవించలాగున ఆత్మదేవుని సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మా ప్రియ పరలోకపు రాజా, ఘనమైన తండ్రి, ఉన్నతమైన దేవాని బంగారు పాదములకు నీ ఉన్నతమైన నామమునకు వందనాలు స్తోత్రాలు ప్రభా. ఉదయ కాలములో మమ్మల్ని సజీవులుగా ఉంచినైనా, చక్కటి ఆరోగ్యాన్నిచ్చి, చక్కటి ప్లాట్ఫారం ఇచ్చి, ఈ రీతిగా ప్రభా నీ మాటలు వినే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. దేవా, నీ మాటలు మమ్మల్ని బలపరుస్తాయి, జీవింపచేస్తాయి. కనుక ప్రభా మీరు మాట్లాడండి ప్రభా. నిలబడ్డదాన్ని మట్టిదాన్ని మట్టిదాన్ని ఏ యోగ్యత అర్హత లేరు. ఈ మట్టి ఘటంలో నీ మహిమేశ్వరి అని నింపి ప్రభా మా అందరి ఆత్మీయ మేలు కొరకు, ప్రయోజనం కొరకు ప్రభా, నీ యొక్క నామ ఘనత కొరకు, నీ రాజ్యవ్యాప్తి కొరకు ప్రభా, నా నోటిని బోరగా చేసుకుని ప్రభా, నీ సిలువ చాటును మరుగుపరిచి మీరు వాడుకొని మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుమని యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరొకమారు చేరి వచ్చిన ఎస్హెచ్ఏ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలండి. మంచిదండి, మరి చదవబడినటువంటి మూల వాక్యాన్ని మనం ఆలోచించగలిగితే, అపొస్తలుడైనటువంటి పౌలు గారు మరి తన యొక్క ఈ యొక్క కొరింథీ సంఘం కొరకు లేదా తన ప్రజలైనటువంటి వారి కొరకు, అలా అనేక నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన నేనేం చేస్తాను అని చెప్తా ఉన్నాడంటే, సంతోషముతో, అది కష్టంగా భారంగా కాకోకుండా సంతోషముతో నన్ను నేను వ్యయపరచుకుంటాను, నాకు ఏమైతే కలిగి ఉన్నవో సమస్తాన్ని, ఇదిగో నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు లేదా మీ కొరకు, కొరింథీ సంఘంతో చెప్తా ఉన్నాడు, మీ కొరకు, మీ ఆత్మల కొరకు నన్ను నేను సంతోషముగా వ్యయపరచుకుంటున్నాను, నాకు కలిగినవన్నిటిని కూడా సంతోషముతో నేను వ్యయపరచుకుందును అని మాట్లాడుతా ఉన్నాడు. నిజమేనండి. అపొస్తలుడైనటువంటి పౌలు గురించి మనం ఆలోచన చేస్తే, అపొస్తలుడైనటువంటి పౌలు దేవుడు పిలుచుకున్నాడు. ఆ పిలుచుకున్న పిలుపు మొదలుకొని ఆయన చనిపోయే వరకు కూడా మరలా ఎక్కడ వెనుదిరిగిపోయినట్లుగా, వెనుదిరిగి చూసినట్లుగా మనము ఎక్కడ కూడా చూడం. 14 పత్రికలను రాస్తూ, 3 సువార్త దండయాత్రను చేస్తూ, మరి అనేక సంఘాలను కట్టి అనేకులను ప్రభు కొరకు సంపాదించాడు అపొస్తలుడైనటువంటి పౌలు గారు. ఆ ప్రభు కొరకు అనేక ఆత్మలు సంపాదించే ప్రయత్నంలో ఆయన లోకాన్ని నష్టంగా ఎంచుకున్నాడు, పెంటతో ఎంచుకున్నాడు. చివరికి ఇక్కడ అంటా ఉన్నాడు, నాకు కలిగిన వాటన్నిటిని కూడా నేను వ్యయపరచుకుంటాను అంటున్నాడు. అంటే ఆయన ఒక కొవ్వొత్తి వలె కరిగిపోయాడు, తన కొరకు ఏమీ దాచుకోలేదండి. నిజమే. ఎందుకు నేను ఈ వాక్యాన్ని తీసుకున్నానంటే, మనము అపాయకరమైనటువంటి దుర్దినాలలో ఉన్నాం, అంత్యకాలంలో ఉన్నాం. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో మనకు తెలియనటువంటి పరిస్థితులు, ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితులు. కనుక మనం ఎప్పుడు పోతామో, ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. కనుక దేవుడు మనకి ఆయుష్కాలాన్ని ఇచ్చాడు, చక్కటి తలాంతులనిచ్చాడు, చక్కటి సమయాన్నిచ్చాడు, చక్కటి ధన్యతనిచ్చాడు. అన్ని విధాలైనటువంటి మనకు కావలసిన ప్రతి సదుపాయాన్ని ప్రభు కలుగు చేస్తా ఉన్నాడు. అయితే ఇంత ఇచ్చినటువంటి ప్రభు కొరకు మనం ఏం చేస్తా ఉన్నాం? ప్రభు పని కొరకు మనమేం ఖర్చు అయిపోతా ఉన్నాం? ప్రభు పని కొరకు మనమేం వ్యయపరచుకుంటా ఉన్నాము అన్నది ఉదయ కాలంలో ఎవరికి వారి ప్రశ్న వేసుకుందాం. నిజమే, ప్రభు నాకు ఇన్ని తనాంతులు ఇచ్చాడే, ప్రభు నాకు ఇంత సమయాన్ని ఇచ్చాడే, ప్రభు నాకు ఇంత ఆయుష్నిచ్చాడే, ఇంత విలాసవంత జీవితాన్ని ఇచ్చాడే, ఇంతగా దేవుని వాక్యాన్ని విరివిగా వినడానికి చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చాడే, విరివిగా వాడబడడానికి ప్రభు కొరకు ఇంత చక్కటి ధన్యతను మనకిచ్చాడే. కనుక నేనేమి చేస్తా ఉన్నాను ప్రభు కొరకు? నేనెంత వేపరుచుకుంటా ఉన్నాను? నేనెంత ప్రభు కొరకు నన్ను నేను ఖర్చు చేసుకుంటా ఉన్నది అన్న విషయాన్ని ఈ రోజున, ఈ ఉదయ కాలంలో ఎవరికి వారిగా వేసుకోవలసినటువంటి ప్రశ్న అండి. ఒకసారి మనము ఫిలిప్పీలకు రాసినటువంటి 1వ అధ్యాయము 21వ వచనం, అసలు అపొస్తలుడైనటువంటి పౌలు గారు ప్రభు సువార్త కొరకు, ప్రభు పని కొరకు, ఆ ప్రభు కొరకు, అనేక నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు ఆయన ఏమన్నాడో ఒక మూడు నాలుగు రెఫరెన్స్లు చదివి నేను ముందుకు కొనసాగుతాను. రెండు మూడు వాక్య భాగాలను మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:21 నేను చదువుతా ఉన్నాను. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1:21, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. ప్రభు కొరకు, ప్రభు పనిచేయుట కొరకు, ప్రభు కొరకు ప్రయాసపడుట కొరకు, ప్రభు కొరకు సమయం వెచ్చించుట కొరకు నేనేమైపోయినా పర్వాలేదు, చివరికి నా ప్రాణం పోయినా పర్వాలేదు, ఆ ప్రాణం పోట నాకు మేలే అంటా ఉన్నాడు. మరొక వాక్య భాగాన్ని మనం చూసినట్లయితే ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:7-8 చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 3:7-8 అయినను ఏవేవి నాకు లాభకరమయ్యుండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకుంటుని. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తము సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. నిజమేనండి, చావైతే నాకు లాభం అంటున్నాడు. ఈ ప్రాణం ఉన్నా ఒకటే, ఊడినా ఒకటే, కానీ నేను ప్రభు కొరకు నేను సమస్తాన్ని వెచ్చించాలి, ఖర్చయిపోవాలి. ప్రభు నన్ను పిలిచాడు, ఈ ఆయుష్ ప్రభువిచ్చాడు, ఈ జ్ఞానం ప్రభువిచ్చాడు, ఈ యొక్క తలాంతులు ప్రభువిచ్చాడు, నేను ఆయన కొరకు వ్యయపరచుకోవాలి, ఖర్చయిపోవాలి, నష్టపరచుకోవాలి. లోకం కొరకు కాదు, కుటుంబం కొరకు కాదండి, లేదా గొప్ప కొరకు కాదు, గాని కేవలము ప్రభు నామ ఘనత కొరకు, ప్రభు రాజ్య విస్తరణ కొరకు, ప్రభు మహిమ కొరకు నేను ఖర్చయిపోతాను, నేను నష్టపోతాను, నేను చనిపోతాను, ఇదిగో నేను సమస్తాన్ని నష్టంగా ఎంచుకుంటాను, సమస్తాన్ని పెంటతో చూస్తాననే అపోస్తలైనటువంటి పౌలు యొక్క అనుభవాన్ని మనము చూస్తా ఉన్నాము. అలాగే రోమా పత్రిక 9:1-3 మనం చదువుకుంటే, రోమాపత్రిక 9:1-3 చదివితే, నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలదు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుటలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుచున్నాను. దేవుడి నుండి వేరైపోవడానికైనా, శాపగ్రస్తుడుగా ఉండడానికైనా నాకేం భయం లేదు. నేను సంతోషమే నాకు. ఎందుకు శాపగ్రస్తుడుగా అవడానికి, దేవుడి నుంచి వేరైపోయినా పర్వాలేదు అనుకోవడానికి కారణమేంటి అనంటే, తన దేహ సంబంధులు రక్షింపబడాలని, తన దేహ సంబంధులు మారు మనసు పొందాలని, వారు క్రీస్తులోనికి రావాలని, వారు క్రీస్తు బిడ్డలుగా మార్చబడాలని, వారిని ప్రభు కొరకు సంపాదించాలని ఇదిగో అంత త్యాగాన్ని చేస్తా ఉన్నాడు, అంత యాగానికి కూడా సిద్ధపడతా ఉన్నాడు. ఈ కనుక అపోస్తలైనటువంటి పౌలు గారు దేవుని పని కోసం ఇంత త్యాగానికి సిద్ధపడ్డాడు. అన్ని కూడా వ్యయం అంటే నష్టపరచుకోవడం అండి, ఇంకొక మాటలో చెప్పాలంటే ఖర్చు చేసుకోవడం. అలాగే గలతీ పత్రిక చూద్దామండి. గలతీ పత్రిక 4:19 భాగాన్ని కూడా మనం చదవాలి. గలతీలకు రాసినటువంటి పత్రిక 4:19 భాగాన్ని చదువుతా ఉన్నాను. నా ప్రియులారా, క్రీస్తు స్వారూప్యము మీయందేర్పడ వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. గలతీ సంఘంతో చెప్తా ఉండు, కొరింతీ సంఘముతో, అలాగే రోమా సంఘముతో, ఫిలిప్పీ సంఘముతో చెప్తా ఉన్నటువంటి మాటలు ఏంటి అంటే, వారి ఆత్మల రక్షణ కొరకు, వారి యొక్క ప్రయోజనార్థం, వారిని దేవుని కొరకు సంపాదించే ప్రయత్నంలో, దేవుని కొరకు సంపాదించే ప్రయత్నంలో అపోస్తలైనటువంటి పౌలు గారు లోకాన్ని పెంటతో, సమస్తాన్ని నష్టంగా, ఇదిగో బాధతో, ప్రసవ వేదన పడతా ఉన్నాడు. నేను వేరైపోయినా పర్వాలేదంటున్నాడు, నేను చనిపోయినా పర్వాలేదంటున్నాడు, కానీ నేను ప్రభు కొరకు ఖర్చయిపోవాలి, ప్రభు కొరకు నేను వాడబడాలి, ప్రభు పాద సేవలో నేనుండాలి అన ఒక తీర్మానము ఇక్కడ మనకు అపోస్తలైనటువంటి పౌలు గారిలో కనబడతా ఉందండి. నిజమే, పిలిచిన ప్రభుకు ఎంత నమ్మకస్తుడిగా ఉంటా ఉన్నాడో చూసావా? పిలిచిన ప్రభు కొరకు ఎన్ని ఇవ్వడానికైనా ముందుకొస్తా ఉన్నారు, చూసారండి. ఏది కూడా ఆయన తన కొరకు దాచిపెట్టుకోలే. తనకున్న జ్ఞానము, తనకున్న చదువు, తనకున్న అనుభవము, తనకున్నటువంటి అది వరకు ప్రభు స్వరము వినక ముందు తనకున్నటువంటి ఆ యొక్క ఏమంటారు ఆ యొక్క ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విషయంలో తనకున్నటువంటి రోషము, పౌరుషము, పట్టుదల అవన్నిటిని కూడా వదులుకొని ఆ పౌరుషము, ఆ పట్టుదల, ఆ రోషాన్ని ప్రభువు పనిలో చూపిస్తా ఉన్నాడు. ప్రభు కొరకు ఆత్మను సంపాదించే విషయంలో చూపిస్తా ఉన్నాడు. కనుక మనం కూడా ఈ యొక్క ఎసబ్జే పరిచర్య, ఈ యొక్క లోకము భయంకరమైనటువంటి సిచ్యువేషన్ లో ఉంటా ఉంటే మనకు మాత్రమే ప్రభువు సంఘాల్లో నులివెచ్చిన స్థితి, సంఘాల్లో నామకార్థ స్థితి, సంఘాలలో వేషధారణ స్థితి, సంఘాలలో అనుదిన ఆదివారపు భక్తి మాత్రమే, వాటన్నిటిని దేవుడు మనకి ఆ యొక్క బంధకాలను ఆ యొక్క అన్నిటిని తెంచివేసి మార్గాన్ని మనకు సరాలపరిచి ఎసర్చే పరిచరణ ఇచ్చి ఇంత చక్కని విరివిగా వాక్యాన్ని వినిపిస్తూ అసలు దేవుని పనేంటి, మన పనేంటి, మనం ఏం చేయాలి, దేవుడి కొరకు మనం ఎలా బ్రతకాలో అన్ని నేర్పించి అనుభవాలను కూడా ఎందరో భక్తులను, ఎంతో మంది వ్యక్తులను మన ముందు ఉంచుతా ఉన్నాడు. అన్ని మనకు వివరంగా తెలియజేస్తా ఉన్నాడు. ఇంత చూసిన మనము, ఇంత అనుభవిస్తున్నటువంటి మనము, మనము కూడా ఈ అంత్యకాలంలో ఈ అపారకరమైనటువంటి దుర్దినాల్లో మనం ఎంతగా ప్రభు కొరకు ఖర్చైపోతా ఉన్నాం, ప్రభు కొరకు వ్యయపరచుకుంటా ఉన్నాం, ప్రభు కొరకు ముందుకు నడుస్తా ఉన్నాం అన్న విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఈ పౌలు భక్తుడే కాదండి, పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అనేక మంది భక్తులు కూడా ఇలా జీవించిన వారే. ఒక మాట మనము చూస్తే మోషే ఏమన్నాడో చూద్దామండి. హెబ్రేయులకు రాసినటువంటి పత్రిక 11:24-26 మనం చదువుకోవాలి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమనించుకుని అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని పించుకునుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కల గబోవు బహుమానమందు దృష్టించెను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. చూసారండి, ఈ అపొస్తలుడైనటువంటి పౌలు గారేమో లోకాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని, మంచి మేలైన వాటిని నష్టపరుచుకున్నాడు, పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. ఈ యొక్క మోషే గారు ఏం చేస్తా ఉన్నాడంటే వాటన్నిటిని, ఏది సుఖమైనటువంటి జీవితము, సింహాసనము, రాజ్యము, ఘనతలు, మరి ప్రతిది కూడా అల్పకాల పాప భోగముగా ఎంచాడండి. అల్పకాల పాప భోగముతో సమానంగా చూశాడు. ఈ నాకు అవసరమే లేదు, ఇవి నాకు వద్దే వద్దు, నాకు కావలసింది ఏంటంటే నా దేవుడు నాకిచ్చే బహుమానము కావాలి, నా దేవుని సన్నిధిలో నేనుండాలి, ప్రభు రాజ్యములో నేనుండాలి, ప్రభు బిడ్డగా నేనుండాలి, ఇవి నాకెంత మాత్రము వద్దు, ఆ రాజకుమార్తె యొక్క కుమారుడుగా నేను ఉండే కంటే ఇదిగో నేను నా దేవుని కుమారుడుగా, నా దేవుని స్వాస్థ్యముగా నిన్నుండాలని ఆయన ఆశపడ్డాడు, ఆరాటపడ్డాడు. ఉన్న వాటిని నన్నిటిని చెత్తతో సమానంగా, పాపముతో సమానంగా, అల్పకాల పాప భోగముతో సమానముగా వాటన్నిటిని కూడా వదులుకున్నాడు. హల్లెలూయా. మనమైతే ఏదైనా లాభం వస్తుందంటే, ఏదైనా మనకు మేలు జరుగుతుందంటే, ఏదైనా మనల్ని ఇంకా ఎక్కువ స్థితిలోనికి నడిపిస్తుందంటే అది దేవుని చిత్తమా, అది దేవుని కార్యమా, అది అలా చేస్తే దేవుడు ఇష్టపడతారా అని ఏమీ చూడము, గభాలున దాని మీద మనసు పెట్టేస్తాం, దాన్ని చేతిలోకి తీసుకుంటాం, అది చేసేస్తాం. కానీ భక్తులు ఆలోచన చేశారండి, ఎలా ఉంటే ప్రయోజనము, ఎలా ఉంటే మేలు, ఎలా ఉండాలి ప్రభు కొరకు అనేది వాళ్ళు ఆలోచించారు, చేసి చూపించారండి. పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో అందరూ అనుభవించినటువంటి అనుభవాలు పరిశుద్ధ ఆత్మదేవుడు వారి జీవితాల్లో నుంచి మనకు రాయించారు. మరొక భక్తురాల్ని మనం చూసినట్లయితే, మరి అపొస్తలుడైనటువంటి పౌలు గారు కూడా తనను తాను ఏం చేసుకున్నాడు, వ్యయపరచుకున్నాడు. మోషే కూడా సమస్తాన్ని కూడా నష్టంగానే చూసుకున్నాడు, ఆయన కూడా వ్యయపరచుకున్నాడు. ఏమండి, 40 సంవత్సరాలు చక్కగా మంచి జీవితం జీవించారు, మరొక 40 సంవత్సరాలు దేవుని ప్రజలతో కష్టాన్ని అనుభవించాడు, దేవుని ప్రజలతో నిజంగా ఎంత బాధను అనుభవించాడు, దేవుని ప్రజలతో ఎంతో ఆయన నిందలు, అవమానాలు పడ్డాడు. అయినా ఎక్కడ కూడా బాధపడలే, ఎక్కడ కూడా వెనకడుగు వేయలేదు. ఆయన దేవుని పని చేసి ముగించాడు, దేవుని పిలుపు అందుకొని ప్రభువును మహిమపరిచాడు. ఎందుకు అంటే అది దేవుడు ఇచ్చిన పని కాబట్టి. దేవుని పని కొరకు వారందరూ కూడా ఖర్చైపోయినటువంటి వాళ్లే, దేవుని పని చేయటంలో వారందరూ కూడా వ్యయపరచుకున్నటువంటి వాళ్లే అండి. మరి అలాగే మనము ఎస్తేరుని చూసినట్లయితే, ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయము 16వ భాగాన్ని చివరి భాగాన్ని చదువుదామండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 16వ వచనము చదువుకుందాం. నీవు శూషాను కోటకు నీవు పోయి శూషాను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చి నా నిమిత్తము ఉపవాసముండి 3 దినములు అన్నపానములు చేయకుంటుడి. నేను నా పనికత్తెలను కూడా ఉపవాసముందుము. ప్రవేశించుట న్యాయ వ్యతిరిక్తంగా ఉన్నను. నేను రాజునద్దకు ప్రవేశించుదును. నేను నశించినా నశించదును. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. తన జాతి కొరకు, తన ప్రజల కొరకు, వారిని రక్షించుట కొరకు, వారిని విడిపించుట కొరకు, ఆ మరణం నుంచి తప్పించుట కొరకు, ఆ యొక్క యుక్తిపరుడైనటువంటి హామాను చేతిలో నుంచి విడిపించుట కొరకు ఎస్తేరంటా ఉంది, నేను నశించినా నశించదును, నేను చనిపోయినా పర్వాలేదు, రాజు నన్ను చంపినా పర్వాలేదు, నాకు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా పర్వాలేదు, కానీ ఇదిగో నా కోసం మీరు ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి, నేను కూడా ఉపవాసం ఉంటాను, నిన్ను కూడా ప్రార్థన చేస్తాను, వెళ్తాను రాజునద్దకు, నేను వెళ్లే ఈ ప్రయత్నంలో, నేను చేసే ఈ కార్యంలో, నేను ప్రయత్నం చేస్తున్న ఈ పనిలో ఒకవేళ సక్సెస్ అయినా పర్వాలేదు, నా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ నేను మాత్రం ఖచ్చితంగా వెళ్తానని ఒక సరి అయినటువంటి నిర్ణయం చేసింది ఎస్తేరు రాణి. మనమైతే ప్రాణానికి భయపడతాం, ప్రాణానికి భయపడిన వారి లోకంలో ఎవ్వరు ఉండరు, కానీ ఎస్తేరు ప్రాణాన్ని దేవుని కొరకు పోతే పోయిందనుకుంది. శిష్యులందరూ కూడా వాళ్ళ ప్రాణాలను ప్రభు కొరకు పెట్టారండి, వాళ్ళ కొరకు, వాళ్ళ కుటుంబాల కొరకు ప్రాణాన్ని వాళ్ళు కాపాడుకోలేదు, కానీ ప్రభు కొరకు, ప్రభు పరిచర్య కొరకు, ప్రభు యొక్క రాజ్యం కొరకు వారి ప్రాణాలను ధారపోశారు. వారి ప్రాణాలను వారు లెక్క చేయలేదు, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు ప్రియమైనదిగా ఎంచుకోలేదండి. ఎక్కడ అపోస్తలైనటువంటి పౌలు గారు అదే చేశారు, మోషే గారు అదే చేశారు, రాణి అయినటువంటి ఎస్తేరు కూడా అలానే చేసింది. రాక రాక మంచి ఆపర్చునిటీ వచ్చింది, చక్కటి ఘనత కలిగింది, చక్కటి ఉన్నత స్థితి వచ్చింది, దీనిని ఎలా వదులుకుంటాను, దీన్ని ఎలా నేను కాలు రాసుకుంటాను, ఈ జనాలు పోతే పోయినరు, నాకేంటిలే అనుకోలేదు, నా జనుల కోసం నా ప్రాణం పెడతానని ఆమె ముందుకు సిద్ధమైంది. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజమేనండి, మనము చివరికి మన ప్రభువుని గురించి ఆలోచిస్తే, మన ప్రియ ప్రభు, మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రభు కూడా, ఆయన కూడా ఈ తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి లోకానికి వచ్చి ఏది ఆయన దాచుకోలే, ఏది తనదనుకోలే, తన బిడ్డలైనటువంటి మన కొరకు పాపంగా చేయబడ్డాడు, శాపముగా మార్చబడ్డాడు, దరిద్రుడయ్యాడు, ఇంకా చెప్పాలంటే మనుషులు చూడ నొల్లని వారిగా అయ్యాడు. ధవలవర్ణుడుగా, రత్నవర్ణుడుగా ఉండవలసిన ఆయన ఎలా ఉన్నాడండి, మనుషులు చూడనొల్లని వాడిగా అయ్యాడు. ప్రాణాన్నే ధారపోశాడు, తన రక్త ఆఖరి రక్తపు బొట్టును మన కొరకు కార్చేశాడు. మన కొరకు ఆయన ఏమి దాచుకోలేదు, ఆయన కూడా సమస్తంగా నష్టపోయాడు, ఖర్చైపోయాడు, బలైపోయాడు, వ్యయపరుచుకున్నాడు. మన ప్రభువు కూడా ఏమీ దాచుకోలేదండి. మనమేమో మనమేం చేస్తా ఉన్నాం, మనం అన్ని కూడబెట్టుకుంటా ఉన్నాం, ఒకటికొకటి ఒకటి సంపాదించుకుంటా ఉన్నాం, ఎక్కువ చేసుకుంటా ఉన్నాం, ఏది తగ్గించుకోవడానికి, ఏది తరిగించుకోవడానికి, ఏది ఖర్చు చేయడానికి మనము ఇష్టపడట్లేదండి. దేవుని కొరకు వ్యయపరచుకోవాలి అనంటే, ఇదిగో పరిశుద్ధ బైబుల్ గ్రంథములు ఇప్పుడు చూసినటువంటి భక్తులు వాళ్ళు దేవుని కొరకు, దేవుని పరికొరకు, దేవుని నామ ఘనత కొరకు వాళ్ళందరూ కూడా వారికి కలిగిన సమస్తాన్ని చివరికి వారిని వారే వ్యయపరుచుకున్నారు, నష్టపరుచుకున్నారు, ఖర్చైపోయారు, ప్రభు కొరకు మహిమను తెచ్చారు ప్రభువుకు. మరి మనం కూడా ఇదిగో ఈ ఎస్ఎఫ్జే పరిచర్య ద్వారా మనందరినీ దేవుడు సానబెడతా ఉన్నాడు, మనందరినీ ఆయన షైన్ చేస్తా ఉన్నాడు, మనందరినీ కూడా వెలిగిస్తా ఉన్నాడు. వెలిగింపబడిన మనము, రక్షింపబడినటువంటి మనము ప్రభు కొరకు వ్యయపరుచుకోవాలి, ప్రభు పని కొరకు వ్యయపరుచుకోవాలి, ప్రభు పని చేయుటలో వ్యయపరుచుకోవాలి. ఆ వ్యయపరుచుకునే విషయంలో ఏమేమి వ్యయపరుచుకోవాలంటే, సమస్తాన్ని కూడా అపోస్తలైనటువంటి పౌలు గారు అన్నట్లుగా, నాకు కలిగినవన్నీ చివరికి నన్ను నేనే, అట్లనే ప్రభు మనకిచ్చినటువంటి సమయము, ప్రభు మనకిచ్చినటువంటి ఆరోగ్యము, ప్రభు మనకిచ్చిన తలాంతులు, ప్రభు మనకిచ్చిన లోక ఘనతలు, ప్రభు మనకిచ్చినటువంటి సమస్తాన్ని కూడా నష్టపోవడానికి, వెచ్చించడానికి, వ్యయపరచుకోవడానికి కూడా మనము సిద్ధంగా ఉన్నట్లయితే నిజంగా దేవుని రేపొద్దున ఆ పరలోకంలో ప్రభు ఎదుట నీవు నేను నిలబడినప్పుడు ప్రభువు ఇచ్చే ఆ బహుమానము, ప్రభువు ఇచ్చే ఆ కిరీటము, ప్రభువు ఇచ్చే ఆ మెప్పు నిజంగా ఎంత సంతోషంగా ఉంటదో. అదే కదా దేవుడు కూడా కోరుకునేది. ఆయన ఇంకా నన్ను నిన్ను ఎందుకు ఆయుషతో ఆరోగ్యముతో ఉంచుతా ఉన్నాడు, ఎందుకు ఈ భూమి మీద ఇంకా చక్కగా మనల్ని ఉంచుతున్నాడంటే ఆయన కొరకు ఆయన పని చేస్తామని. ఆయన పనిలో మనకిచ్చిన వాటిని ఈ అన్ని దేవుడిచ్చినవే, ఇవి దేవుని కొరకు వెచ్చించాలన్న జ్ఞానము కలిగి ప్రభు కొరకు వెచ్చిస్తామని ప్రభు అన్ని సమకూరుస్తా ఉన్నాడు. దేవుడు మనకు అన్ని ఇస్తా ఉన్నాడు, ఒకదానికొకటి సమకూడి జరుగుతా ఉన్నాయి. నువ్వు ఇది కావాలంటే ప్రభు అది చేస్తా ఉన్నాడు, ఎందుకంటే ఆ ఇచ్చినది ప్రభు కొరకు వెచ్చిస్తావని, ప్రభువులో వాడబడతావని. దేవుని మన కొరకు, మన కుటుంబాల కొరకు నిజంగా ఉద్యోగంలో నడ్డి ఇరిగిపోయిందాక ఎంత కష్టపడతామండి. సమయం అనక అసమయం అనక ఎంత కష్టమైనా భారమైనా అది కన్నీళ్లతో కూడుకున్నా, అది అది రిస్క్తో కూడుకున్నా కానీ ఎంత ప్రయాసపడతామో, ఎంత కష్టపడతామో, ఎంత శ్రద్ధ చూపిస్తామో దేని కొరకు? కుటుంబం కొరకు, భార్య కొరకు, భర్త కొరకు, పిల్లల కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు కదా, మన యొక్క సుఖ సంతోషాల కొరకు. రేపొద్దున మనము కూడా కాలు మీద కాలేసుకొని మంచిగా నోట్లో ఏలేసుకొని కూసుని సంతోషముతో అనుభవించుట కొరకు ఈ మొదట మనం ఎంత కష్టపడతామో, అట్లాగే కేవలము మన కుటుంబ పరిస్థితుల కొరకు మనం ఎలా ఖర్చు అయిపోతా ఉన్నామో, ఎలా మన ఆయుష్ను తరిగిపోతా ఉందో, ఎలా మన ఆరోగ్యము తరిగిపోతా ఉందో, ఎలా మనకున్నటువంటి శక్తి బలము తరిగిపోతా ఉందో, ఆ పనులు మనం శక్తి వంచన లేకుండా ఎలా ముందుకు సాగిపోతా ఉన్నామో, అలానే ప్రభు విషయంలో, ప్రభు పనిలో, ప్రభు కొరకు కూడా మనము వ్యయ ప్రయాసలతో ముందుకు కొనసాగలసిన వారమై ఉన్నాం. ఏదో పేరుకి కాదండి, ఏదో పేరుకు భక్తులముగ కాదు, ఏదో పేరుకు విశ్వాసులముగ కాదు, కానీ నిజమైనటువంటి విశ్వాసులముగా, నిజమైనటువంటి క్రీస్తు సైనికులముగా, సిలువ సైనికులముగా ఇదిగో యేసు ప్రభు రక్తంలో కడగబడినటువంటి మనము, ప్రభు కొరకు ఒక తీర్మానము తీసుకున్నటువంటి మనము, మనకు కలిగిన సమస్తాన్ని కూడా ప్రభు కొరకు వెచ్చించే వారిగా ఉండాలి అని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. నిజమే, దేవుని కొరకు ఖర్చయ్యే విషయంలో, దేవుని కొరకు వ్యయపరచుకునే విషయంలో అసలు మనం ఏం చెయ్యాలి, ఎలా ఉంటే అలా మనం కాగలము, భక్తుల వల్లే మనం ఉండగలమంటే ఒక మూడు విషయాలు నేను చెప్తానండి. మొట్టమొదటిగా మనం అలా ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే దేవుని పని చేసే విషయంలో మనకు ఆసక్తి కలగాలి. ఎప్పుడైతే దేవుని పనిలో మనం ఆసక్తి చూపిస్తామో, ఆసక్తిని కనపరుస్తామో, ఇగో దేవుని కొరకు మనకున్న కలిగిన వాటిని మనల్ని మనం కూడా వ్యయపరుచుకోగలుగుతాం. హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. అందుకే రోమా సంఘానికి రాస్తూ అపోస్తలైనటువంటి పౌలు గారు అన్న మాటలు ఏంటి అంటే, అపోస్తలైనటువంటి పౌలు రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. ఆసక్తి విషయంలో మందులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభును సేవించిడి. నువ్వు ప్రభు రాజ్యాన్ని కట్టాలన్నా, ప్రభు కొరకు వాడబడాలన్నా, ప్రభు కొరకు ప్రయాసపడాలన్నా, ప్రభు కొరకు నువ్వు ఖర్చైపోవాలన్నా, బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలని అనిపించుకోవాలన్నా, రేపొద్దున నువ్వు ప్రభు ఎదుట నిలబడినప్పుడు ఆయన నీకిచ్చే బహుమానాలు నువ్వు పొందుకోవాలన్నా, ఈ లోకంలో దేవుని పనిలో, దేవుని పరిచర్యలో మనం ఏం చూపించాలి అంటే ఆసక్తిని చూపించాలి, ఆసక్తిని కనపరచాలి. నాకెందుకులే, చేసేవాడు ఉన్నారులే, ఇది నాది కాదులే అని మనం అనుకోవడానికి వీల్లేదండి. ఇది నాకివ్వలేదులే అని గిరికీసుకొని కూర్చోవడం కాదండి. ఇదింతవరకేలే నాది అనుకోవడానికి కాదండి. దేవుడిచ్చినటువంటి పనిని శాయ శక్తుల కృషి చేసేవారిగా, ఆసక్తి కలిగి ముందుకు వచ్చేవారిగా, పని చేసేవారిగా ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. ఆ విధంగా ప్రభు పని చేయటలో ఆసక్తి చూపిస్తే ఖచ్చితంగా ఏది మనం దాచుకోము, ఎక్కడ కూడా మనం వెనకడుగు వెయ్యము, ఇది కష్టము అని అనుకోము, ఇది నష్టము అనుకోము, ఇక నేను చెయ్యలేనులే అనుకోము, ఇది నా వల్ల కాదులే అనుకోము, కానీ ప్రతిదానికి ముందు వరుసలో ఉంటాం, ప్రతిదానికి ముందడుగు వేయగలుగుతాం, ప్రతిది కూడా ప్రభు కొరకు పని చేయగలము, వెచ్చించగలము. మన తలాంతులే కాదు, సమయమే కాదు, ఆరోగ్యమే కాదు, ఆస్తే కాదు, సమస్త
సమస్తాన్ని కూడా ఖర్చు చేయడానికి ప్రభు కొరకు, ప్రభు కొరకు వాడడానికి, ప్రభు కొరకు ఇచ్చేయడానికి మనము ఖచ్చితంగా ముందులో ఉంటామండి. ఎప్పుడు అంటే మనకు మనం ఆసక్తి చూపించినప్పుడు. ఇదిగో ఇది ప్రభువిచ్చిన తలాంతు, ఇది ప్రభువిచ్చిన ఆస్తి, ప్రభువిచ్చిన ఆరోగ్యము, ప్రభువిచ్చినటువంటి తలాంతులు, ప్రభువిచ్చిన ఈ సమయము, ప్రభువిచ్చిన నా ఈ ఆయుష్, ఇదంతా దేవునిదే. నాకు కలిగినవన్నీ సమస్తం ఆయన ఇచ్చినవే, ఆయన కృప వలనే నాకు వచ్చాయి. కనుక ఆయన కొరకు నేను ఖర్చు పెట్టాలి, ఆయన కొరకు పరిగెత్తాలి. నా ఆరోగ్యం ఆయన కొరకే, నా ఆస్తి ఆరోగ్యం ఆయన కొరకే, నా సమయం ఆయన కొరకే, నా సుఖశాంతులు ఆయన కొరకే, నా కుటుంబం ఆయన కొరకే అని ఎప్పుడు అనుకోగలుగుతామంటే, ఎప్పుడు ఖర్చు చేయగలుగుతామంటే, ఎప్పుడు ఆయన కొరకు మనం తరిగిపోతాము కరిగిపోతాము అనంటే, ప్రభు పని చేతిలో ఆసక్తిని కనపరిచినప్పుడు. ఆసక్తి ఎలా ఉండాలట? మందు కోడిగా ఉండడానికి వీలేదండి. తీవ్రత, రోజు రోజుకు ఆ తీవ్రత ఎక్కువ కావాలి, ఆ మంట ఎక్కువ కావాలి, ఆసక్తి ఎక్కువ కావాలి. తుద మట్టుకు కొరింతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 ఒకసారి మనం చదివితే, కొరింతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:58 చదివితే, కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభు నందు మీ ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలివారును ప్రభు కార్యాభివృద్ధి అంది ఎప్పటికీ ఆసక్తులయ్యుండు. ఎప్పటికీ మీరు ఫస్ట్ తీసుకున్న తీర్మానాలు, తీసుకున్న నిబంధనలు, మరి ప్రభు కొరకు పనిచేస్తానని ఆశ కలిగి ముందుకొచ్చినటువంటి మనందరము కూడా ఆ యొక్క పని విషయంలో ఆసక్తి ఎప్పటిదాకా ఉండాలి అంటే, ఎప్పటికీ అంటే ఇక చివరి వరకు, ఇంకా దానికి ఎండ్ లేదు, ఇక ఫుల్ స్టాప్ లేదు, ఇక చివరి వరకు అంటే మన ప్రాణం పోయే వరకు, ప్రభు రాకడ వచ్చే వరకు, అప్పటి వరకు కూడా ప్రభు కొరకు ఖర్చైపోవాలని, ప్రభు పనిలో మనల్ని మనం వ్యయపరచుకోవాలని ఒక ఆసక్తిని మనము కనపరచాలి. ఆసక్తి నీలో ఎప్పుడు ఉండాలి, అది ఎప్పుడు మండుతానే ఉండాలి, అది ఎప్పుడు మనల్ని రగిలిస్తానే ఉండాలి, అది మనల్ని రేపుతానే ఉండాలి. అప్పుడే ప్రభు కొరకు వ్యయపయాసలు కూర్చుకోగలం, అప్పుడే ప్రభు కొరకు ఖర్చైపోగలం, అప్పుడే ప్రభు కొరకు నష్టంగా ఎంచుకోగలం, సమస్తానికి ఇవ్వగలము. హల్లెలూయా. ఇక రెండవదిగా చూసినట్లయితే ఇదే ఆసక్తి ఎప్పటికీ ఉండాలన్నాడు. మరొక మాటను చూస్తే మనం హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6:11-12 చదివితే, కాగా మీరు మందులు కాక విశ్వాసము చేత, ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకున్న వాళ్ళని పోలినట్లుగా మీలో ప్రతివాడు మీ నిరీక్షణ పరిపూర్ణముగు నిమిత్తం మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుద మట్టుకు కనపరచవలనని అపేక్షించుచున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు గారు కొరింతీ సంఘానికి ఏమో ఎప్పటికీ ఆసక్తిగా ఉండండి, మీరు మందులుగా ఉండొద్దు, మీరు ఆత్మలో తీవ్రత కలిగిన వారిగా, ఆసక్తి చూపించే వారిగా ఉండాలి తప్ప మీరు మందులుగా ఉండొద్దు అన్నాడు. ఎప్పటికీ మీరు ఆసక్తితో ఉండాలన్నాడు. ఇక్కడికేమో తుదమట్టుకు అంటే ఎండింగ్, ఇంకా ఫుల్ స్టాప్ పడే వరకు ఆసక్తిని కనపరచండి అని బ్రతిమాలుతా ఉన్నాడు, అపేక్షిస్తా ఉన్నాడు, ఆశ కలిగి చెప్తా ఉన్నాడు. నిజమేనండి, మనము కూడా నాగటి మీద చేయి పెట్టాం, వెనుదిరిగి చూస్తే దేవుని రాజ్యానికి పాత్రులు కాము. ప్రభా, ఇగో ఇంత పరిచరును మాకిచ్చావు, ఆ పరిచరలో ఉన్నటువంటి అర్థం ఏంటో, పరమార్థం ఏంటో, ఆ పరిచరలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటో, అలా చేస్తే వచ్చే దీవెనలేంటో, ఆశీర్వాదాలేంటో మనము చూసాం. మహేష్ సార్ గారు ఎంతగా, నిజమే, ఆయన యవ్వనాన్ని, ఆయన ఆరోగ్యాన్ని, ఆయనకిచ్చిన సమయాన్ని, ఆయనకిచ్చిన ఉద్యోగాన్ని, ఆయనకిచ్చిన భార్యాబిడ్డల్ని, ఆయనకిచ్చిన సమస్తాన్ని కూడా నిజంగా పనంగా పెట్టి పరుగులెత్తుతా ఉన్నారు. ఎందుకంటే ఆయన స్వలాభం కోసం కాదు, దేవుని రాజ్య కట్టడం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని నామ ఘనత కొరకు. తను రక్షింపబడ్డాడు, రేపొద్దున కన్ను మూస్తే ప్రభు దగ్గర ఉంటాను అన్న విశ్వాసము ఆయనలో ఉంది. అలానే నా వలె ఇంకా అనేకులను, కబడ్డీ ఆడేవాళ్ళు, బాగా ఆడేవాళ్ళు ఏం చేస్తారు, బాగా ఆడేవాళ్ళనే కోరుకుంటారు, అలాంటి వాళ్ళని తీసుకుంటారు. అట్లనే నేను బాగా ఉన్నాను, నా వలె అందరూ బాగా ఉండాలని అందరినీ కూడా పరుగెత్తిస్తా ఉన్నాడు. మరి మనం కూడండి, ఆయన అనేకులకు మాదిరిగా ఉన్నాడు, సమస్తాన్ని వెచ్చించుకుంటూ పోతూ ఉన్నాడు, ఖర్చు చేసుకుంటూ పోతా ఉన్నాడు, నష్టపోతూ పోతా ఉన్నాడు. ఆరోగ్యం లేదు, నిద్ర లేదు, తిండి లేదు, అన్ని మానుకొని ఎందుకు ఆయన ఇలా చేయగలుగుతా ఉన్నాడు అంటే, ఆయనలో ఆ తృష్ణ, ఆసక్తి అది ఏం చేస్తుంది, రోజు రోజుకి ఆయన్ని రగిలిస్తా ఉంది, ఆ సార్ను మండిస్తా ఉంది, రేపుతా ఉంది. కనుక ఆయన స్థిరంగా ఆయన కూర్చోలేకపోతా ఉన్నాడు ఇంట్లో. నాకెందుకులే అనుకోలేకపోతా ఉన్నారు. ఆయనతో పాటు మరికొంతమందిని వెంట పెట్టుకుని ఆయన మంట ఇంకొంత అందరికి అంటించి వారిని తీసుకుని వెళ్తా ఉన్నాడు. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మరి మనం కూడా అదే రీతిలో అదే మార్గములో మనము పయనించాల్సిన వారంగా ఉన్నామండి. నిజమే, దేవుని కొరకు ఖర్చైపోవాలన్న ఆశ ఉందన్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని కొరకు నేను నష్టపరుచుకోవాలి, నేను ఖర్చు చేయాలి, నా ఆరోగ్యము, నా ఇష్టం, నా సుఖము, నా భార్య, నా బిడ్డలు, నేను, నా భర్త, సమస్తము ప్రభువిచ్చినదే, ప్రభువు ఇయ్యకుండా ఏది నాకు రాలేదు, నేను ఈ స్థితిలో ఉన్నానంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నానంటే, ఇంత మంచి ఆ స్థితిలో నేనున్నానంటే ప్రభువే కదా కారణము, ప్రభువు ఇవ్వబట్టే కదా. మరి ఇవన్నీ నా కొరకు నేను ఉపయోగించుకోవాలా, నేను నా కొరకు నేను ఖర్చు చేసుకోవాలా? కాదండి, కుటుంబం వరకే కాదు, ప్రతిదీ కూడా ప్రభు కొరకు ఖర్చు చేయాలి. అది ఆస్తే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, సమయమే కావచ్చు, ఘనతలే కావచ్చు, ఏదైనా సరే కుటుంబము కొరకు వెచ్చించినట్లు, కుటుంబం కొరకు నువ్వు ఖర్చు అయిపోయినట్లు, ప్రభు కొరకు, ప్రభు రాజ్యము కొరకు, ప్రభు పని కొరకు, ప్రభువు కొరకు మనం ఖర్చు అయిపోవాలండి. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఆ రీతిగా ఉండాలంటే నువ్వు ప్రభు పనిలో ఆసక్తిని చూపించాలి. ఆ ఆసక్తి ఒక్కరోజు, ఒక్క సంవత్సరము లేదా కొద్ది కాలము కాదు, గాని మన జీవిత కాలము వరకు తుదమట్టుకు ఎప్పటికీ ఆసక్తిగా ఉన్నట్లయితే ఆ రీతిగా ప్రభు కొరకు మనం ఖర్చు అయిపోగలం. హల్లెలూయా. రెండవదిగా చూసినట్లయితే దేవుని పని చేయటంలో మనకు ఆసక్తి కావాలి కదండి. ఒక వ్యక్తిని చూపించి నేను ముందుకు పోతాను. సంఖ్యాకాండము 25:10-11 అక్కడ ఒక యవ్వనుడు కనబడతా ఉన్నాడు. ఎవరు అంటే పీనెహాసు. పీనెహాసు ఇజ్రాయేలులు ఐగుప్తు బానిసత్వ సంఖ్యలను దేవుడు తెంచి వారిని పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి నడిపించే ప్రయత్నంలో వాళ్ళు మోయాబు దేశానికి వచ్చారు. అక్కడ ఆగారు. అక్కడ జరుగుతా ఉన్న తంతు ఏంటంటే, అక్కడ ఇజ్రాయేల్ షిత్తీములో దిగియుండగా ప్రజలు మోయాబు రాళ్లతో వ్యభిచారము చేయసాగిరి, మేము దేవుని ప్రజలము, ఇగో ఇది చేయక తగదు అని అన్న విచక్షణ జ్ఞానాన్ని మరచి వాళ్ళేం చేస్తా ఉన్నారంటే పాపము చేస్తా ఉన్నారు. ఇది చూసినటువంటి పీనెహాస్, ఇది గమనించినటువంటి పీనెహాసు ఏం చేస్తా ఉన్నాడో ఒక మాట మనం చదువుదాం. 10:11 అప్పుడు యెహోవా మోషేకు ఆజ్ఞ ఇచ్చెను, యాజకుడైన అహరోను మనమడును ఏలియాజరు కుమారుడైన పీనెహాసు వారి మధ్యను నేను ఓర్చలేని దానిని తాను ఓర్వలేకపోవుట వలన ఇశ్రాయేల మీద నుండి నా కోపము మళ్లించెను. ఏంటండి, వీళ్ళు ఇలా చేస్తా ఉంటే దేవునికి కోపం వచ్చింది, దేవుని కోపం మండింది, దేవుని కోపం రగులుకుంది, వాణ్ణి నాశనం చేయాలనుకున్నాడు. కానీ ఇది చూసినటువంటి అహరోను మనవడు అనగా ఏలియాజర్ కుమారుడైనటువంటి పీనెహాసు గారు తాను కూడా రగిలిపోయాడు, తాను కూడా ఓర్చుకోలేకపోయాడు, తాను కూడా సహించలేకపోయాడు, ఇది దేవునికి విరుద్ధమని, ఇది దేవుడు నచ్చినదని, దేవుడు ఓర్చుకోలేనిదని ఆయన కూడా ఊగిపోయి, ఎవరైతే ఇశ్రాయేలుడు పాపం చేస్తా ఉన్నాడో ఆ స్త్రీని తీసుకొని పోయాడో ఆ పడక స్థలములోనికి వెళ్లి ఆ పురుషుని ఆ స్త్రీని కడుపులోనికి ఇద్దరికి దిగిపోవునట్లుగా ఆయన ఏం చేశాడంటే ఒక ఈట చేత పట్టుకుని పోయి వారిద్దరిని పొడిచినట్లుగా 7:8 చూస్తాం. చూసారండి, దేవుని పని చేసే విషయంలో, దేవుని కొరకు బ్రతికే విషయంలో, దేవుని పనిలో సహకారిగా ఉండే విషయంలో ఈయన ఎంత ఆసక్తి చూపించాడండి. మరి మనము ఒక వ్యక్తి నాశనమైపోతా ఉంటే, ఒక వ్యక్తి పక్కకి వెళ్లిపోతా ఉంటే, ఒక వ్యక్తి దారి తప్పుతా ఉంటే, ఒక వ్యక్తి దేవునికి నచ్చని విధంగా బ్రతుకుతా ఉంటే చూసి నాకెందుకులే అన్నట్టుకుంటాం తప్ప కనీసం మాటైనా చెప్పం. కాని ఈయన క్రియలు చేసి చూపించారు. అంటే మనం కూడా అలా చంపాలనా? కాదండి, ప్రభు మార్గంలోనికి వారిని నడిపించాలి. అసలు నడిపించాలి అంటే నీలో ఆసక్తి ఉంటేనే కదా, ఆశ ఉంటేనే కదా నువ్వు నడిపించగలవు, వాళ్ళతో మాట్లాడగలవు, వాళ్ళని తీసుకురాగలవు, వాళ్ళకి క్షేమాంకు కలిగే విధంగా నువ్వు ఉండగలవు, ప్రవర్తించగలవు, ప్రేమ చూపించగలవు, ప్రయాసపడగలవు, ఒక అడుగు వేయగలవు, దాని కొరకు నష్టమైన కష్టమైన భరించగలవు. ఆసక్తే లేకపోతే, ఆలోచనే లేకపోతే ఏమీ చెయ్యలేం, నిమ్మకుండిపోతాం. ఇలా పీనెహాసు ఉండలేదండి. ఆ పీనెహాసు వలె మనం కూడా ప్రభువు పని చేసే విషయంలో ఆసక్తి చూపించాలి. హల్లెలూయా. ఇంకొక ఏ ఏ విషయాల్లో కూడా ఆసక్తి చూపించాలో బైబుల్ గ్రంథములు రాయబడ్డే ఒకటి సమయం అయిపోతా ఉంది కనుక నేను క్లుప్తంగా వెళ్లిపోతానండి. ఇంకా ఏ ఏ విషయంలో ఆసక్తి చూపించాలంటే ప్రార్థించే విషయంలో, ప్రకటించే విషయంలో, ఆత్మలను సంపాదించే విషయంలో మనం ఆసక్తిని చూపించాలి. ఖచ్చితంగా అలా చూపించగలిగితే మనం దేవుని కొరకు ఖర్చైపోవడానికి, వ్యయపరచుకోవడానికి ఇష్టపడతామండి. రెండవదిగా చూసినట్లయితే ఇంకా మనం ఏం చేయాలి అంటే దేవుని పని చేసే విషయంలో దేవుని పని ఆసక్తిని చూపించాలి. దేవుని పని కొరకు రెండవది దేవుని పని చెయ్యాలి. ఎలా చెయ్యాలి దేవుని పని? మనసు పెట్టి అంటే శ్రద్ధతో చెయ్యాలి. సామెతల గ్రంథం 12:24 సామెతల గ్రంథం 13:4 చూసినట్లయితే ఆడ వాక్యం సెలవిస్తా ఉంది, శ్రద్ధ కలిగిన వాడు ఏలుబలి చేదురు. శ్రద్ధ కలిగిన వారి ప్రాణము పుష్టిగా ఉండును. అంటే నువ్వు ఏ పనైతే మనసు పెట్టి శ్రద్ధగా చేస్తావో ఆ పనిలో సక్సెస్ సాధించగలం, ఆ పనిలో మనం విజయాన్ని చూడగలం, ఆ పనిలో మనం సంతోషించగలం, ఆ పనిలో ఆనందించగలం. అలానే మనము కూడా ప్రభు పని విషయంలో, ప్రభు యొక్క పని కొరకు మనము ఎలా ఏం చెయ్యాలి అంటే శ్రద్ధ కలిగి ఉండాలి. శ్రద్ధతో చెయ్యాలి ఒకటి, రెండోది ప్రేమతో చెయ్యాలి. దేవుని పని చేసే విషయంలో శ్రద్ధ కావాలి, రెండోది ప్రేమ కావాలి. కొరింథీయులకు రాసినటువంటి 1:16:14 మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయుడు అంటాడు. దశలోనికి రాసిన 1:2 మీరు చేసే పనిని మనసు పెట్టి ప్రేమతో చేయుడు అంటాడు. హల్లెలూయా. మనకు తెలుసండి, అన్న అనే ప్రవక్తిని లూకాసువార్త 2:10 కనబడతా ఉంటది. ఆమె భర్త చనిపోయిన తర్వాత, 7 కాపురము చేసిన తర్వాత 84 విధవరాలిగా ఎక్కడ ఉంది? దేవాలయంలో ఉంది. ఏం చేస్తా ఉంది? రెయ్యింపగళ్ళు ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంది మందిరంలో. ఎలా చేస్తా ఉంది అంటే శ్రద్ధతో చేస్తా ఉంది, ప్రేమతో చేస్తా ఉంది. తర్వాత ఆమెకొచ్చిన మేలు, ఆమెకొచ్చిన దీవెన, ఆమెకొచ్చిన ఆశీర్వాదం ఏంటి అంటే యేసు రక్షకుని చూడగలిగింది. హల్లెలూయా. నిజమేనండి, నా ఏదోలే చేద్దాములే అన్నట్టు కాకుండా మనము శ్రద్ధతో ప్రేమతో చేయగలిగితే, ఆ ప్రేమ అనేది, ఆ శ్రద్ధ అనేది మనలో ఉంటే, ఆసక్తి అనేది మనలో ఉంటే ఖచ్చితంగా ప్రభు కొరకు సమస్తాన్ని వ్యయపరచుకోగలం, మనము మనల్ని వ్యయపరచుకోగలం. హల్లెలూయా. సౌలు ఉపపత్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సౌలు కుమారులు చనిపోయారు. ఆ కుమారులు చనిపోయి అక్కడ అట్లనే పడి ఉన్నారు. అయితే వాటిని కాకులు గద్దలు తినకోకుండా ఆమెం చేస్తుందంటే కాపలా కాస్తా ఉంది, రేయిం బగళ్ళు కాపలా కాస్తా ఉంది, ఎండకు ఎండుతా ఉంది, వానకు చేస్తా ఉందంటే కాపలా కాస్తా ఉంది. ఎలా చెయ్యగలిగింది అనంటే మనసు పెట్టింది, శ్రద్ధతో చేసింది, ప్రేమతో చేసింది. ఆమెకు ప్రేమ ఉంది, శ్రద్ధ ఉంది, మనసు పెట్టింది కనుకనే అది కష్టమైన పనైనా సరే చెయ్యగలిగిందండి. హల్లెలూయా. ఆమె చేస్తున్నది విని దావీదు రాజు ఆ యొక్క బాడీలను తీసిపోయి సమాధి చేశాడు. ఆమె చేసిన పనిని దావీదు రాజు మెచ్చుకున్నాడండి. అలానే మనం కూడా దేవుని పనిని శ్రద్ధతో చేయాలి, ప్రేమతో చేయలేకపోతే మూడవది దేవుని పని కొరకు మనము ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునిగాక. ప్రయాసపడాలటండి. ఒకటి, దేవుని పని కొరకు ఆసక్తి మనకు కావాలి. రెండు, దేవుని పనిని మనము శ్రద్ధతో ప్రేమతో చేయాలి. మూడవదిగా దేవుని పని కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆ ప్రయాస లోక సంబంధమైన ప్రయాస, లేకపోతే ఆ ప్రయాస ఆత్మ సంబంధమైన ప్రయాస. ప్రయాస పడతా ఉన్నారు భర్తలు ఉద్యోగాలు చేస్తూ. దేని కొరకు? కుటుంబం కొరకు. ఆడవాళ్ళు కూడా ప్రయాస పడతా ఉన్నారు కుటుంబంలో. దేని కొరకు? భర్త కొరకు, బిడ్డల కొరకు. నిజంగా నిద్ర లేకుండా, రెస్ట్ లేకుండా నిజంగా ఒక రోబోలో పని చేస్తానే ఉంటారు. చక్కగా ఉద్యోగాలు చేస్తానే ఉంటారు. మగోళ్ళతో పాటు సాటిగా వాళ్ళన్నీ చేసుకుంటా ఉన్నారు. ఎందుకు? లోక సంబంధమైన వాటి కొరకు, కుటుంబం కొరకు, కుటుంబ క్షేమం కొరకు, కుటుంబ మేలు కొరకు, కుటుంబ ప్రయోజనం కొరకు, మంచి స్థితిలో ఉండాలని వాళ్ళు ప్రయాస పడతా ఉంటారు. కానీ మన ప్రయాస ఎలా ఉండాలంటే కుటుంబం కొరకు పడుతున్న ప్రయాస కాకుండా అది లోక సంబంధమైన ప్రయాస మాత్రమే పడి ఊరుకోవడం కాదు. గాని ఇక బాగుందిలే, నేను బాగా కష్టపడ్డాను, నేను బాగా పనిచేశాను, నేను చక్కగా నాకున్నటువంటి ఈ యొక్క ఉద్యోగాన్ని చివరి కాలం వరకు, రిటైర్మెంట్ వరకు కూడా నేను చక్కగా ముగించుకున్నానని సంతోషం భయపడడం కాదు, కానీ నా బిడ్డల్ని బాగా చదివించుకున్నాను, నేను ప్రయాసపడ్డాను, నేను కష్టపడ్డాను, నేను మంచి తండ్రిగా ఉన్నాను, మంచి తల్లిగా ఉన్నాను, నా బిడ్డల్ని చక్కగా భయభక్తుల్లో పెంచుకున్నాను, నేను ఈ లోక సంబంధంగా అనుకోవడం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ప్రయాస మనం పడాల. ఇందాక మనం చదువుకున్నాం కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:18 ఆ క్రీస్తు నందు మీ ప్రయాస. ఎవరి కొరకు ప్రయాసపడాలి, దేని కొరకు ప్రయాసపడాలి? క్రీస్తు కొరకు, ప్రభు కొరకు, ప్రభు రాజ్యము కొరకు, ప్రభు పని కొరకు. నీకు ఇచ్చినటువంటి నీ పట్ల దేవుడు కలిగిన ప్రణాళిక, నీ పట్ల దేవుడు కలిగిన ఉద్దేశం ఏంటో తెలుసుకున్నటువంటి మనము ఆ విధిగా, ఆ కోవగా మనము ప్రయాసపడాలి, మనము కష్టపడాలి, మనం పరిగెత్తాలి. అలా పరిగెత్తితే, అలా పరిగెత్తారు భక్తులు, అపోస్తలైనటువంటి పౌలు గారు పరిగెత్తారు. అలా పరిగెత్తితే ఏంటో వచ్చే లాభం ఒకసారి మనం చూద్దాం. అపోస్తలైనటువంటి పౌలు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:11 చదువుదాం. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6:11 దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకున్నట్టుకు ప్రయాసపడుము. నీవైతే దైవజనుడా, నీవైతే ఆ దైవజనుడి దగ్గర మన పేరు పెట్టుకున్నాం, మనమైతే వేటిని విసర్జించాలి? కింద పై వచనాల్లో మనం చూసాం, 6:9-10 ఆ వచనాలు మనం చూస్తే అక్కడ ఏముందంటే ధనముంది. ఆ ధనము కొరకు ధనాన్ని విడిచిపెట్టాలి, లోక సంబంధమైన సుఖాసక్తులను వదిలిపెట్టాలి. ఆ ధనము మనల్ని ఉరిలోనికి, శోధనలోనికి నడిపిస్తుంది కనుక, దురాశల్లో పడివేస్తుంది కనుక, దేవునికి దూరం చేస్తుంది కనుక, ఆ నష్టాల్లో, ఆ నాశనములు మనం ఉండకుండా వాటిని విడిచిపెట్టి మనం దేని కొరకు ప్రయాసపడాలి? నీతి కొరకు, భక్తి కొరకు, విశ్వాసము కొరకు, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుట కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. ప్రభు రా, ఇవన్నీ మనకుంటే మనము ప్రభు కొరకు ఖర్చు అయిపోగలం, ప్రభు కొరకు వ్యయపరచుకోగలం. హల్లెలూయా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:3 కూడా మనం చదవాలి. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4:3 చదువుతాం. ఆ రీతిగా నువ్వు గనక చెయ్యగలిగితే, ప్రయాసపడగలిగితే, పరిగెత్తగలిగితే ఏంటంట, అవును నిజమైన సహకారి, ఆ స్త్రీలు క్రెమెంతుతోనూ, నా ఇతర సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనక వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేరులు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా, దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. నువ్వెప్పుడైతే ప్రభు కొరకు ప్రయాసపడతావో, ఆయన రాకడ కొరకు, ఆయన రాజ్యం కొరకు నువ్వు కష్టపడతావో, ప్రయాసపడతావో, నీ పేరు జీవ గ్రంథములు రాయబడుతుంది. హల్లెలూయా. అలాగే లోకం కొరకు ప్రయాసపడితే ఏముంటుందో చూద్దాం. యిర్మీయా గ్రంథము 51:20 అలా కాదు, నాకు దేవుడు ఎన్ని సమకూర్చాడు, ఇవన్నీ తింటూ తాగుతూ సుఖిస్తూ సంతోషిస్తూ నా కుటుంబం కొరకే నేను కష్టపడతాను, నా కుటుంబం కొరకే నేను సంతోషపడతాను, నా కుటుంబం కొరకే వెచ్చిస్తాను, పెళ్లికి బిచ్చం పెట్టను, నేను ఒక అడుగు కూడా ముందుకు వేయను, కష్టపడటానికి ఇష్టపడను, సుఖంగా ఫ్యాన్ కింద నేను ఉంటాను అని అనుకుంటే నా నోరు తెరవను, కొంచెం కూడా సమయం ఇవ్వను, కొంచెం కూడా నా ఆరోగ్యాన్ని ప్రభు కొరకు వెచ్చించను అనుకుంటే, ఈడ ఒక మాట ఉందండి, యిర్మీయా గ్రంథము 58:58 చదువుతా ఉన్నాను. యిర్మీయా గ్రంథం 58:58 సైన్యములకు అధిపతిగా యెహోవా, కాలమైన బబులోను ప్రాకారములు బొత్తిగా పడగొట్టబడును, దాని ఉన్నతమైన గుమ్మముల అగ్నితో కాల్చివేయబడును, జనములు వృధాగా ప్రయాసపడుచున్నారు, అగ్నిలో పడుటకై ప్రయాసపడుచున్నారు, ప్రజలు చూసి అలయుచున్నారు. చూసారండి, నిజంగా లోకము కొరకే, లోకములోనే మన కొరకే వృధాగా నువ్వు గనక ప్రయాసపడినట్లయితే, వృధాగా జీవించినట్లయితే, వృధాగా కూర్చున్నట్లయితే, నువ్వు ఆరోగ్యాన్ని కాగా దేవుని కొరకు వెచ్చించకుండా, నీ సమయాన్ని వెచ్చించకుండా, నీ కుటుంబాన్ని వెచ్చించకుండా, నీకు ఇచ్చిన తలాంతులు వెచ్చించకుండా, నీకు నీవే అనుకుని కూర్చుంటే అది వృధా ప్రయాస. దానివల్ల ఏం చేయబడుతుంది? అగ్నిలో పడడానికి. అందుకే మహాజ్ఞాని అయినటువంటి సొలొమోను అంటాడు కదా, సూర్యుని కింద మనుషులు పడుతున్న ప్రయాస వ్యర్థము, 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 వ్యర్థము. నేను ముగిస్తా ఉన్నాను నా ప్రియ దైవజనమా. అపోస్తలైనటువంటి పౌలు గారు చదివినటువంటి మూలవాక్యము కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 12:12 నా ప్రజల కొరకు, వారి ఆత్మల కొరకు, నేను నా సమస్తాన్ని నా కలిగినవన్నీ సంతోషముగా వేయపరచుకుంటాను, నన్ను నేనే వేయపరచుకుంటాను. నిజమే, సమయం కూడా చాలా తక్కువగా ఉంది, సమయం పోతే రాదు, మన ఆయుష్ కూడా చాలా స్వల్పం అల్పం కనుక అది పోతే రాదు, ఎప్పుడు పోతుందో తెలియదు. కనుక మనం ప్రభు పని కొరకు, ప్రభు సమయము, ప్రభు యొక్క రాజ్యము కొరకు మనల్ని మనం ఖర్చు చేసుకుందాం, మనకిచ్చిన వాటిని ఖర్చు చేసుకుందాం. మూడవదిగా, ఆయన రాకడ సమీపంగా ఉంది, ఈ కృపాకాలములో ఉన్నాం కనుక దేవుని పని కొరకు మనల్ని మనం ఖర్చు చేసుకుందాం, మనల్ని మనం వేయపరచుకుందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి కొద్ది వాక్యము దీవించునుగాక. ఆమేన్.